ಜೈ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ. ಶ್ರೀಮತೇ ರಾಮಾನುಜಾಯ ನಮಃ. ಪ್ರಿಯ ಭಾಗವತ ಮೈತ್ರಿ ಸಭ್ಯುಲಾರ, ಪೆದ್ದಲಾರ, ಮುಂದುಗಾ అందరికీ దాసోహం సమర్పిస్తూ శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యులు, ఉపనిషత్ సిద్ధాంత ఆచార్యపీఠ వ్యవస్థాపకులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజ జీయర్ స్వామివారు మన యందు అనుగ్రహంతో శ్రీకృష్ణార్జున సంవాదం అని భగవద్గీతకు అద్భుతమైనటువంటి వ్యాఖ్యానరూపమైన ప్రశ్నోత్తరాలతో కూడిన గ్రంథాన్ని ఒకటి అందించారు. 18 అధ్యాయాలకి సరైనటువంటి కృష్ణ పరమాత్మ హృదయాన్ని ఆవిష్కరించేటువంటి చక్కటి గ్రంథం ఇది. దీన్ని యథావకాశం ప్రతిరోజు మనం గ్రహిస్తూ ఉన్నాం. నేటి వరకు 78 భాగాలు పూర్తి అయ్యాయి. ఈవేళ 79వ భాగం. కాశ్యపాహన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ రంగరామానుజ ఇతిభ్యో నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. భగవద్ అనుగ్రహం కలగడం అంటే మోక్షం సాధించడం. దాన్ని సాధించే సమయంలో ప్రధానమైనటువంటిది భక్తి యోగము, జ్ఞానయోగం, కర్మయోగం. దాని గురించి చర్చ సాగుతూ ఉంది. ఫలం మీద ఆశ పడకుండా ఇది భగవంతుని కైంకర్యమే అని చేసే కర్మ జ్ఞాననిష్టగా మారుతుంది, లేకపోతే అది సాధ్యం కాదు అని నిన్నటి వరకు తెలుసుకున్నాం. 1317వ ప్రశ్నతో మళ్ళీ ఈనాటి భాగం ప్రారంభం. అడియేన్ రామానుజదాసుణ్ణి, రా కూర్చో, నిన్న చెప్పిన విషయాలన్నీ బాగానే అర్థమయ్యాయా? అడియేన్ కొంత కొంతగా సందేహాలతో అలాగనే ఉంటున్నాయి. కానీ ఇంకా మనం చెప్పుకోవాల్సిన అధ్యాయాలు చాలా ఉన్నాయి కదా, చెప్పుకుందాం అలాగే. అడియేన్ ఏమీ లేదు, నిన్న మీరు చెప్పిన దాన్ని అంటే కర్మల వలన మాత్రమే జ్ఞాననిష్ట కలుగుతుంది, లేకపోతే కలగదు అన్నారు. అలా ఎందుకనని? ఇది దాసుని ప్రశ్న స్వామి. ఆహా, అయితే మరి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఈ శ్లోకంతో మళ్ళీ ఈవేళ తెలుసుకుందాం. అడియేన్ నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మ కృత్ కార్యతే చ్యవస కర్మ సర్వ ప్రకృతి జైర్గుణై. మరొక్కసారి చెప్తున్నానే, నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మ కృత్ కార్యతే హ్యవస కర్మ సర్వ ప్రకృతి జైర్గుణై. దీనికి అన్వయం విను, కశ్చిత్ జాతు క్షణమపి అకర్మకృత్ న తిష్ఠతి హి సర్వ అవశః ప్రకృతిజై గుణై కర్మ కార్యతే. అంటే కర్మ చేయకుండా ఒక్క క్షణం కూడా ఉండలేము, ఎందుకంటే ప్రకృతి వలన కలిగినవి సత్వ రజస్తమో గుణములు అందరినీ తమ వశం చేసుకొని కర్మలు చేయిస్తూనే ఉంటాయి. అడియేన్ ఎవరికైనా అంతేనంటారా? అంతే కదా, మరి శ్లోకంలో కశ్చిత్ అన్నారుగా, ఎవరికైనా అది అర్థం. అడియేన్ ఎప్పుడైనా? అవును, జాతు అంటే అదే కదా అర్థం. అంటే కొంచెంసేపు అయినా కుదరదా అడియేన్? క్షణమపి అన్నారు కదా మరి పద్యం శ్లోకంలో, కొంచెంసేపు అయినా అంతే. అడియేన్ మరి అయితే నిద్రపోతున్నప్పుడు మనం ఏం కర్మ చేస్తున్నట్లుండండి? అప్పుడైనా కర్మ సాగుతుందంటారా? మరే బాగా చెప్పావు, నిద్ర అనేది కూడా కర్మ. ఆ సంగతి తెలుసా నీకు? అడియన్ అలా అంటారు. ఏంటండి అడియన్, మీరు అమాయకుణ్ణి చేసేస్తున్నారు దాసుని మరీను. కర్మలు రెండే రకాలు కదా స్వామి. గతంలో మీరు చెప్పింది పుణ్యకర్మ అని పాపకర్మ అని. నిద్రపోవడం అనేది పుణ్యకర్మము కాదు పాపకర్మము కాదు కదా స్వామి. అందుచేత నిద్రని కర్మ అని ఎలా అనొచ్చు స్వామి? నిజంగా నువ్వు అమాయకుడవేనోయ్. పుణ్యం అంటే ఏమిటి, పాపం అంటే ఏమిటి అనే విషయం మర్చిపోయావా? శాస్త్ర ప్రకారంగా చేస్తే పుణ్యం, తద్విరుద్ధంగా చేస్తే పాపం. అదే అడియేన్. ఇప్పుడు నిద్రకి శాస్త్రం ఏమిటండి అడియేన్? ఎందుకు లేదు, నిద్ర ఫలానా సమయంలో పడుకోవాలి, ఫలానా సమయంలో పడుకోకూడదు, ఫలానా స్థలంలో పడుకోవాలి, ఫలానా విధంగా పడుకోవాలి, ఫలానా వ్యక్తుల సమక్షంలో పడుకోకూడదు అని శాస్త్రం చెప్తోంది కదా మరి. ఓ అలా అంటారా అడిగే, నిజమే నిజమే. అయితే ఈ పద్ధతిలో ఆలోచిస్తే చూడడం, వినడం, కూర్చోవడం, వాసన చూడడం, స్పర్శని అనుభవించడం ఇలాంటివన్నీ కూడా కర్మలే స్వామి. అన్నింటికీ శాస్త్రం విధి నిషేధాలను కల్పించింది కదా. మరి అదే అదే కదా చెప్పేది నేను, ఆలోచించడం కూడా కర్మే, దానికి కూడా విధి నిషేధాలు ఉన్నాయి కదా. ఫలానై లా ఆలోచిస్తే పాపం, ఫలాన్లా ఆలోచిస్తే పుణ్యం అని స్పష్టంగా తెలుస్తూనే ఉంటుంది కదా మనకే. అడిగాను అడిగాను స్వామి. అయితే కర్మ చేయకుండా ఒక క్షణమైన ఎవ్వరూ ఉండలేం కదా స్వామి, కర్మయోగమే తప్పనిసరి. అట్లాంటి పరిస్థితులలో జ్ఞానయోగం ఇక అసంభవమే కదా. ఇంద్రియాలని కర్మలయందు ప్రవర్తింపచేయకపోవడం, ఆత్మయందు దృష్టిని నిలపకపోవడం, ఇది అలా నిలపడం కూడా కుదరని పనే కదా స్వామి. మరి ఎందుకండి ఈ ప్రజహాతి యదా కామాన్ అంటూ 2వ అధ్యాయంలో గొప్పగా స్థితప్రజ్ఞ లక్షణాలన్నీ చెప్పి మన్ని ఊరించేశారు? ఇక్కడ ఒక రహస్యాన్ని మర్చిపోయావు, ఇదివరకు చెప్పాను. ఏంటిది అడియన్? అసలు మోక్షాన్ని భగవంతుడే ఇస్తాడు. తనకి ఎవరి యందు ప్రీతి కలుగుతుందో వారికి పరమాత్మ అనుగ్రహిస్తాడు. కర్మలన్నింటినీ తన కైంకర్యంగా ఎవరు చేస్తారో వారి యందు పరమాత్మకు ప్రీతి కలుగుతుంది అని. అంటే పరమాత్మకు ప్రీతి కలగకపోతే అడియన్? ఇదివరకు మన మీద అతడికి అలా ప్రీతి కలగలేదు, అంటే కోపం వచ్చింది, ఆ కోపాన్నే మనం చేసుకున్న పాపం అని అర్థం చేసుకోవాలి. ఆ పాపరాశి మనలో రజోగుణాన్ని తమోగుణాన్ని పెంచుతాయి, దాంతో కామక్రోధాదులు పెరుగుతాయి, రాగద్వేషాలు స్థిరపడతాయి, అప్పుడింకా ఇంద్రియాలు కలత చెందడం తప్పదు, బాహ్య విషయములందు ప్రవర్తించడమూ తప్పదు. మనస్సుని ఆత్మయందు ప్రవర్తించనివ్వకపోవడమే ఇక తప్పదు. అంటే మనస్సుని ఆత్మయందు ప్రవర్తించనివ్వకపోవడమూ తప్పదు. మరి జ్ఞానయోగం ఎలా సాధిస్తావునైనా అడియేను అడియేను. అయితే మొదట మనం చేయవలసిన పని ఏమిటంటే భగవంతుడికి మన మీద ప్రీతి కలిగేటట్టుగా ప్రవర్తించుకోవాలి, అంతేనా అడియన్? కానీ ఎలా అడియనది? ఎలా ఏమిటి? కర్మయోగం ద్వారానే. మనము చేసే ప్రతి కర్మ ఆయన కైంకర్యమే అనే భావన రావాలి మనకి. అడియన్ అది ఎలా వస్తుందంటారు? ఇప్పుడు భోజనం చేయడం ఆయన కైంకర్యం ఎలా అవుతుంది, నిద్రపోవడం ఆయన కైంకర్యం ఎలా అవుతుంది స్వామి? ఏదో ముస్తాబు చేసుకునేవాడు అలవాటు ఉంటాడు ఒకడు, ఆ ముస్తాబు అవడం ఆయన కైంకర్యం ఎలా అవుతుంది అడియన్? భలే 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 బాగానే అడుగుతున్నావు, అవన్నీ ఎందుకు కావు? ఆయన స్వీకరించగా మిగిలినది మనం భోంచేస్తున్నాము అని నియమం పెట్టుకున్నప్పుడు అది ఆయన కైంకర్యం ఎందుకు కాదు? ఆయన గురించిన కలలు కనాలనే కోరికతో నిద్రపోవడం ఆయనకు కైంకర్యం ఎందుకు కాదు? ఆయనకు సంబంధించినది కనుక ఈ శరీరాన్ని ఊర్ధపుండ్రాలతోనో ఉపనయనాది సంస్కారాలతోనో మరొకదాంతోనో ముస్తాబు చేయడం ఆయన కైంకర్యం ఎందుకు కాదు అడియేను అడియేను. మరి ఉపవాసాలు చేసి శరీరాన్ని కృశింపజేయడమో? అంటే ఇగో చూడు, శాస్త్రంలో చెప్పిన విధంగా చేస్తుంటే అది మాత్రం కైంకర్యం ఎందుకు కాదు? శాస్త్రం అంటే ఆయన ప్రవర్తింపచేసిన నియమాలే కదా అడియేను స్వామి. ఇవన్నీ సరే కానీ మరి సినిమాలు చూడడం జరుగుతూ ఉంటుంది, టీవీ చూస్తూ ఉంటాము, ఇది కూడా కైంకర్యమని ఎలా అనుకోను? అలా అని చెప్పి మానేయలేను కదా, ప్రకృతి వశంలో ఉన్నవాళ్ళం. అది ప్రకృతి వల్ల ఇవి మమ్మల్ని లాగుతూ ఉంటాయి, ఏదో సమయంలో దానికి అంకితమైపోతుంటాం కదా స్వామి. భలే ఇప్పుడు జన్మించామంటేనే ప్రకృతి వశంలో ఉన్నామని అర్థం. భోజనం, నిద్ర, ముస్తాబవ్వడం ఇలాంటివన్నీ ప్రకృతి వశం చేతనే జరుగుతూ ఉంటాయి. అయినా సరే మన మానసిక భావన ఇది భగవంతుడి కైంకర్యం, ఇవన్నీ భగవంతుడి కైంకర్యమే అని నడుస్తూ ఉండాలి అని కదా మనం చెప్పుకున్నాం. అలాగే సినిమా చూడడమైనా టీవీ చూడడమైనా జరుగుతూ ఉన్నప్పుడు ఇది భగవంతుడి కైంకర్యమే అన్న భావన రానియాలి. అడియేన్ అడియేన్, ఇదంతా ఆత్మవంచనలాగా అనిపిస్తోంది అడియేన్ దాసుడికి. కాదు కాదు, ఆత్మవంచనేహి కాదు. ఇప్పుడు నీటిలో కొట్టుకొని వెళ్ళిపోతున్నవాడు నేను కొట్టుకొని పోతున్నాను అని గ్రహించడం ఆత్మవంచన? బలమైన ఈ ప్రవాహాన్ని అడ్డుకోవడం నాకు సాధ్యం కావడం లేదు అనే అవగాహన కలగడం ఆత్మవంచననా? ఇలా కొట్టుకొని పోకుండా స్థిరంగా ఉంటే బాగుండును అని ఆశపడడం ఏమైనా ఆత్మవంచన అవుతుందా? కొట్టుకొని పోతున్నానని గ్రహించినంత మాత్రాన ప్రవాహ వేగాన్ని అడ్డుకోవడం సాధ్యం కాదనే అవగాహన కలిగినంత మాత్రాన, కొట్టుకుపోకుండా ఉండాలని ఆశపడినంత మాత్రాన కొట్టుకుపోవడం అయినా ఆగిపోతుందా? ఆగట్లేదు కదా. అయినా ఆశపడము ఆగదు కదా. నడియన్ నడియన్, చాలా బాగా వివరించి చెప్పారు స్వామి. అంటే సినిమాలు టీవీలు ఇవి చూడడం మానకలేకపోవచ్చు, కానీ అది కూడా ఒక కైంకర్యమే అనే భావనని మాత్రం వదలకూడదు. అంతేనా స్వామి? అంతే అంతే. సినిమా జరుగుతున్నంతసేపు మాటికి మాటికి ఈ భావనే వస్తూ ఉండాలి. అడియేన్, అలా ఎన్ని సినిమాలైనా చూసేస్తూ ఉండవచ్చాయిగా, అదంతా కర్మయోగం అయిపోతుందా? అడియేన్, భగవంతుడు ఒప్పేసుకుంటాడా? అమ్మో, ఏం మాట్లాడుతున్నావోయ్. ఓ కాలు జారి ప్రవాహంలో పడి కొట్టుకుపోయేవాడిని రక్షించాలని చూడడానికి కావాలని, మాటికి మాటికి ప్రవాహంలో దూకేస్తున్నవాడిని రక్షించాలని చూడడానికి తేడా ఉంటుందా ఉండదా? తేడా ఎలా అయితే ఉంటుందో అలాగనే మన విషయంలో కూడా భగవంతుడు వీడి ప్రకృతి వశంచేత సినిమాలు టీవీలు మరిగాడా, లేక తాను వదలగలిగిన అవకాశాలున్నా మానకుండా ఉన్నాడా అని శోధిస్తాడు. దానిని అనుసరించే మన యందు ప్రీతి కలగడము కలగకపోవడము జరుగుతూ ఉంటాయి. అర్థమైందా? అడియను అడియను. మరి ఇవన్నీ ఒక ఎత్తు అనుకుందాం స్వామి. మరొకటి చెప్తాను దాసుని సందేహం. స్త్రీ పురుషులు పరస్పర వ్యామోహంలో ఒకరినొకరు చేరే సమయంలో కూడా ఉండేది కైంకర్యము అనే ఆలోచన సాధ్యమవుతుందా స్వామి? అది కూడా ఒక కర్మే కదా. శాస్త్రం విధి నిషేధాల వివరించింది కదా. శాస్త్రం అంగీకరించిన సమయంలో, స్థలంలో, వ్యక్తులతో దరికి చేరినవాడు అది కైంకర్యమే. ఆ భావన సమయంలో కలిగినా కలగకపోయినా తేడా లేదు. కూడని సమయంలో, కూడని స్థలంలో, కూడని వ్యక్తులతో జరిగినప్పుడే కైంకర్య భావన తప్పనిసరి అవుతుంది. అదెలా అడియన్? కూడని సమయం, కూడని స్థలం, కూడని వ్యక్తులతో అయినప్పుడు అది పాపం కదా, అది మోక్ష విరోధి కదా. కైంకర్య భావన ఉన్నంత మాత్రాన భగవంతుడు కైంకర్యంగా అంగీకరిస్తాడా స్వామి? హత్య చేయడం పాపం, కైంకర్యం అనుకుంటూ చేశానని అంటే కుదురుతుందా స్వామి? భలే, అయితే ఇక్కడ చూడు, సినిమాలు టీవీలు చూడడం లాగే ఇక్కడ కూడా గ్రహించాలి. కూడని స్థలం, సమయం, వ్యక్తులు అనేవి ప్రకృతి వశం చేత జరుగుతుందా లేక తన బుద్ధి చేత జరుగుతుందా అనేది చాలా ముఖ్యం. బుద్ధిపూర్వకంగా పాపకర్మ చేస్తున్న సమయంలో కైంకర్య భావన కలగనే కలగదు. ఆ పాపం జరిగిపోయిన తర్వాత అడ్జస్ట్మెంట్ కోసం కైంకర్య భావన తెచ్చిపెట్టుకుంటారంతే. ఫలం మీద ఆశ లేకుండా భగవంతుని కైంకర్య రూపంగా కర్మలు జరగాలని కదా కర్మయోగ సారం. అంటే కర్మ జరుగుతున్నప్పుడే భావన కూడా నడవాలని అర్థం. అడియన్ అర్థమైంది. అయితే బుద్ధిపూర్వకంగా తప్పులు చేస్తున్న వారికి కైంకర్యం అని అనుకున్నా శిక్ష తప్పదా అనే ప్రశ్న 1337. దీనికి సమాధానం స్వామివారు వివరించడం అనేది రేపటి రోజున గమనిద్దాం. ఇంత చక్కగా విమర్శపూర్వకంగా అర్థమయ్యే రీతిలో అందరికీ అందజేస్తున్నటువంటి స్వామివారి దివ్య చరణారవిందములలో అనేక దాసభవం సమర్పిస్తూ వింటున్నటువంటి మీ అందరికీ ఆచార్యుల మంగళాశాసనం కలగాలి అని ఆశిస్తూ అడిగిన రామానుజదాస కులశేఖరాళ్ వారు హైదరాబాదు.